Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారె విచిత్రం కార్యక్రమం నవంబర్ 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెలా. చిత్రం బలారె విచిత్రం కార్యక్రమానికి మామూలుగా అయితే మనము సాటర్డేస్ సంగీతమో సాహిత్యమో హాస్యమో చలనచిత్రమో మైథాలజీయో రాజకీయాలో ఇలా ఏదో ఒకటి మాట్లాడుకుంటాం, అంటే ఎమినెంట్ పర్సనాలిటీస్ రాజకీయాల్లో. ఎందుకంటే మామూలు రోజుల్లో మనం ఓన్లీ పాలిటిక్స్ మాట్లాడతాం, ఈరోజు మటుకు అందులో కొంచెం బాగా ఫేమస్ అయిన వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ హిస్టరీ గురించి మాట్లాడుతూ ఉంటాం. అందులో భాగంగా ఇవాళ నేను చలనచిత్రాన్ని ఎన్నుకున్నాను. ఎందుకంటే మనకి చాలా సినిమాలు చూసినప్పుడు అర్రే ఇదేదో దీని కాపీలో ఉన్నట్టుందే, అర్రే ఈ సినిమా ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుందే ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా అనిపించిన వాటిల్లో మీరు చూసిన ఎక్కువ సినిమాలు దేనికి సంబంధించినవి అయి ఉంటాయి? అంటే కొంచెం అటు ఇటుగా కథ మార్చడం, ఇక్కడ తెలుగు నేటివిటీకి తగ్గట్టో హిందీ నేటివిటీకి తగ్గట్టో కొద్దిగా కథలో మార్పులు చేసి ఉండొచ్చు, కానీ బేసిక్ అండర్ కరెంట్ మెయిన్ ప్లాట్ ఒక సినిమా ఎక్కువగా ప్రభావితం చేసింది. ఎస్పెషల్లీ ఇవాళ రేపు వస్తున్నటువంటి గ్యాంగ్స్టర్ సినిమాలు, అదే ద గాడ్ ఫాదర్. అసలు ఆర్జీవీ నాకు తెలిసి ఎవరైనా సరే ఒకసారి సినిమా చూసి వదిలేస్తారు, లేదా చాలా బాగుంటే దాన్ని అలాగ మనసులో పెట్టుకుంటారు. కానీ గాడ్ ఫాదర్ సినిమాని కేవలం ఆర్జీవీ కోసమే తీశారేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే నాకు. ఎందుకంటే ఆర్జీవీ వాడినట్టుగా దాన్ని ఇంకెవరు వాళ్ళ. అందులో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క బుక్ రాయొచ్చు అని చెప్పాడు ఆర్జీవీ, అంత తనకి బాగా నచ్చి ప్రభావితం చేసిన సినిమా అని చెప్పాడు. అందుకని ఏంటంటే నిజంగానే ఒక్కొక్క షాట్ని ఒక్కొక్క సినిమాలాగా తీద్దామని ఏమైనా ఫిక్స్ అయ్యడము, బుక్ అంటే మరి తను బుక్స్ రాయడు కాబట్టి అట్లీస్ట్ తనకున్నటువంటి పరిధిలో ఈ సినిమాకి ఒక బెస్ట్ ట్రిబ్యూట్ ఇవ్వాలనుకుని ఆ సినిమాలో ఉన్న ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క కెమెరా యాంగిల్ వీటి మీద కూడా ఒక్కొక్క సినిమా తీయచ్చు అని ఏమైనా ఫిక్స్ అయ్యాడేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి తనని చూస్తే. మీరు గమనించండి, సర్కార్, సర్కార్ రాజ్, సర్కార్ 3, సత్య, గాయం నుంచి మొదలు పెడితే గాయంలో కూడా కొన్ని సీన్స్ అట్లాంటివి ఉంటాయంటే ఒక గ్యాంగ్స్టరు చరణ్ రాజు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జగపతి బాబు టేక్ ఓవర్ చేయడం, ఇవన్నీ చూస్తే అసలు అంటే ఫస్ట్ ఆల్రెడీ గాడ్ ఫాదర్ సినిమా చూసుంటే కనుక ఓకే ఇది ఇందులోదని తెలుస్తుంది, లేకపోతే కనుక గాయం అసలు యునీక్ మూవీ, అసలు ఇలాంటి మూవీ ఇంకా రాలేదని మనం ఖచ్చితంగా అనుకుంటాం. అండ్ లెట్ మీ బీ వెరీ క్లియర్, ఒక్క విషయంలో మాత్రం ఆర్జీవీని మెచ్చుకోవాలి, ఏంటంటే అది వరకు నిజంగా కొంచెం మంచి మాస్టర్ పీసులు తీశాడు. అంటే ఇలాంటి సినిమాలు తను మాత్రమే తీయగలడు, అసలు ఇట్లాంటి ఒక మూవీ తీస్తే ఇంత బాగుంటుంది అన్న విషయము, అరే ఆర్జీవీ తీశాడు కాబట్టి దీనికి ఇంత మంచి క్రేజ్ వచ్చింది అన్నటువంటి ఒక ఫీలింగ్ని అది వరకు తెచ్చాడు కూడా. దెయ్యం, రాత్రి, తర్వాత శివ, ఇవన్నీ కూడా అంటే ఒక మూవీ, ఒక హారర్ మూవీ చూస్తే నైట్ టైం మాత్రమే చూడాలి, అంటే నైట్ టైం మాత్రమే తీస్తారు వాళ్ళు, ఎందుకంటే దాంట్లో అన్ని హారర్ సీన్స్ అంటే నైట్ టైమే ఉంటాయి అని అనే స్థాయి నుంచి పగటిపూట కూడా భయపెట్టొచ్చు, పెద్దంత ఏమీ అని ఇలాంటివి ఏమి అక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న ఏడుపుతో కూడా భయపెట్టచ్చు అని ప్రూవ్ చేశాడు. ఫస్టే దయ్యం సినిమాలో ఒక నిర్మానుష్యమైన ఊళ్ళో ఒక సినిమా థియేటర్లో కూర్చొని ఉంటుంది, రేవతి ఏడుస్తూ ఉంటుంది, అది చూస్తే ఒకసారి మనకి బో అనిపిస్తుంది. అలాగే అది రాత్రి సినిమాలో, దయ్యం సినిమాలోనేమో స్టార్టింగ్ టైటిల్స్ అప్పుడు కొన్ని ఏడుపులు వినపడతాయి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ ఏడుపే, అది అసలు ఎంత భయం వేస్తుందో. అలాంటి ఒక మంచి టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకొని మరీ తీశాడు. సరే ఆర్జీవీ గురించి ఇప్పుడు నేను అంత అదేంటి హైలైట్ చేసి చెప్పదలుచుకోలేదు, చెప్పకూడదని కూడా ఏం లేదు. సరే ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కాబట్టి అసలు గాడ్ ఫాదర్ మూవీ గురించి కొంచెం మాట్లాడుకుందాం అనిపించింది. ఎందుకంటే మరి ఇన్ని రకాలుగా తీసిందాన్నే తీసి కట్టించీర కట్టి మళ్ళీ తిప్పి కట్టి ఇస్త్రీ చేసి కట్టి అన్నట్టు ఇలాగ ఇన్ని రకాలుగా ఒక సినిమాని మేక్ ఓవర్ చేసి మన మీదకి వదిలాడు కదా, మరి అసలు ఆ ఒరిజినల్ సినిమా పరిస్థితి ఏంటి, అసలు దాని కథ ఏంటి, కమామిష ఏంటి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మరి వాళ్ళకి తెలియాలి కదా. అందులోను చూడని వాళ్ళు కూడా పక్కన పెట్టండి, చూసిన వాళ్ళైనా టెక్నికల్ వాల్యూస్ వాటి గురించి కూడా మాట్లాడాలి కదా. అందుకే ఇవాళ గాడ్ ఫాదర్ గురించి నేను చెప్పబోతున్నాను. అండ్ నాకు ఒకటి బాగా నచ్చేది ఏంటంటే ఆర్జీవీలో తను తను అనుకున్న తను చెప్తాడు ఓకే, కానీ అది ఎదుటి వాళ్ళకి అంటే వాళ్ళు హర్ట్ అవుతారా ఏంటా అనేది అసలు మినిమం పట్టించుకోడు, అది తెలుసు. కానీ ఒక మనిషి నమ్మి ఈ సినిమా నేను తీయాలి అనుకున్నప్పుడు దాని మీద పెద్ద అసలు విపరీతమైనటువంటి హోంవర్క్ ప్రెషర్ అవన్నీ పెట్టుకుంటారు. 10 రోజుల్లో అనుకుంటే ఓ సినిమా తీసేయడం, వారంలో సినిమా తీసేయడం, 2 రోజుల్లో సినిమా తీసేయడం, ఇలా కూడా చేశాడు. ఇప్పుడంటే సరే ఏదో ఒక అంటే ఒక పిచ్చెక్కినట్టు సినిమా అనగానే తీసేయడం, పైగా ఎవరన్నా డబ్బులు ఇస్తే ఎదుటి వాళ్ళ మీద కూడా తీసి, పోకిరిలో మహేష్ బాబు గుర్తొస్తాడు, నువ్వు డబ్బులు వీడిని కొడతాను అని అన్నట్టు ఎవరన్నా డబ్బులు ఇస్తే సినిమాలు తీసేయడం, పైగా ఇష్యూ జరుగుతుంది లేకపోతే ఇది కొంచెం కాంట్రవర్షియల్ థింగ్ అని అనుకున్నప్పుడు అలాంటి సినిమాలు తీయడం. ఇప్పుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లను మార్చేసి అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పి ఒకటి టైటిల్ని మార్చారు. చంద్రబాబు నాయుడు లాగా ఉన్నాడు కదా మీ దాంట్లో ఒక యాక్టరు అని అంటే, అవునా ఆయన ఎవరు నాకు తెలియదే, నేను ఏదో యాక్టింగ్ బాగా చేస్తున్నాడు అని చెప్పి తీసుకున్నాను అని అనడం అసలు అంటే అది నిజం కాదని తనకి తెలుసు వాళ్ళకి తెలుసు, కానీ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆర్ ఏదన్నా ఒక ఒక డైలాగ్, మామూలుగా తన సినిమాల్లో యాక్టర్స్ యాక్ట్ చేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయం, కానీ బయట ఆర్జీవీ యాక్ట్ చేసినంత బాగా ఇంకెవ్వరూ చేయలేరు. ఒక్కసారి తను గనక యాక్ట్ చెయ్యాలి అని పెట్టుకుంటే ఇంకా అసలు ఎవరు ఆపలేరు, ఎవరు చేయలేరు అట్లాంటి యాక్టింగ్. తన యాక్టర్స్ నుంచి కూడా తను అలాంటి ఒక యాక్టింగ్ని రాబట్టుకోలేడు, అంత పర్ఫెక్ట్ యాక్టర్. సో ఇట్లా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి ఇలాంటివన్నీ ఇప్పుడు తీస్తున్నాడు, కానీ అది వరకు చూసుకుంటే మటుకు కొంచెం నిజంగా సెన్సిబుల్ మూవీస్ తీశాడు. అందుకనే అసలు ఎస్పెషల్లీ గాడ్ ఫాదర్ తనకి నచ్చింది, ఆ నచ్చిన దాన్ని మళ్ళీ ఇంకా తను దాన్ని లీప్స్ అండ్ బౌన్స్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసేయాలన్న ఉద్దేశంలో ఫస్ట్ నుంచి మొదలు పెడితే ఈవెన్ శివాలో కూడా ట్రేసెస్ ఉన్నాయని తనే ఒప్పుకున్నాడు, గాడ్ ఫాదర్ ట్రేసెస్ ఉన్నాయని. నానాజీ క్యారెక్టరు తర్వాత అన్నీ భవానీ క్యారెక్టర్ ఇవన్నీ కూడాను ఎట్లా అంటే ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే విషయం గురించి ఆలోచిస్తే గాడ్ ఫాదర్ సినిమాలో కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి, ఆ ఎన్ నెంబర్ ఆఫ్ యాంగిల్స్ని ఎన్ నెంబర్ ఆఫ్ కెమెరా యాంగిల్స్లో ఏదైతే క్యాప్చర్ చేశారో దాన్ని మళ్ళీ విశ్లేషించి ఆర్జీవీ కొన్ని వందల సినిమాలు ఒక్క సినిమా మీద బేస్ చేసుకుని అండర్ కరెంట్ ప్లాట్ తోటి తీసాడంటేనే అర్థమవుతుంది అది ఎంత మాస్టర్ పీస్ అనేది. ఇప్పటికీ గ్యాంగ్స్టర్ మూవీస్కి ఒక ఏమంటారు డిక్షనరీ ఆర్ ఏదన్నా ఒక మంచి వాల్యుబుల్ బుక్ ఏదైనా ఉంది అని అంటే అది ఈ మూవీయే, అందుకే దీని గురించి చెప్తాను. బట్ ప్రస్తుతానికి మటుకు ఒక చిన్న విరామం తీసుకుంటాను, తిరిగి వచ్చిన తర్వాత గాడ్ ఫాదర్ మూవీకి సంబంధించి స్టోరీ, టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ కూడా చేద్దాం. అప్పుడెప్పుడు వచ్చిన సినిమాకి ఇప్పుడు చేయడం ఎందుకు అంటారేమో. ఈ మధ్య నేను ఒక మంచి రైటప్ చదివాను దాని గురించి, సో అది మీతో పంచుకుందామని.
పాటే హలో దిస్ ఇస్ తమన్ యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం తెలుగే విరబూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైనా మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 to 5 వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్ పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media Shrotalki, Punah Swagatam Palukutondi. Mi RJ Vennela. చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి సో ద గాడ్ ఫాదర్ గురించి చెప్తానన్నాను కదా ఒక ఓపెనింగ్ సీనే అంటే మామూలుగా మనకి ఎప్పుడైనా సరే ఒక మూవీ స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు కనుక గ్రిప్పింగ్గా ఉంటే ఆ తర్వాత ఆ మూవీ చూడాలనిపిస్తుంది 10 నిమిషాల్లో కనుక మనం ఆ మూవీకి కనెక్ట్ అవ్వకపోతే ఓకే ఏదో వచ్చాం కాబట్టి ఇంకా డబ్బులు పెట్టాం కాబట్టి చూడాలంటే చూడాలంతే అన్నట్టుగా ఉంటుంది ఈ మూవీ విషయానికి వచ్చేసరికి గాయం ఇవన్నీ చూసినప్పుడు నేను ఇంకా అప్పటికి నేను గాడ్ ఫాదర్ సినిమా చూడలేదు నేను బాగా చిన్నపిల్లని నాకు తెలియదు బట్ ఆ తర్వాత చూసిన తర్వాత మటుకు బా ఇదా అందుకేనా ఇంతలా ఓ అసలు బాగా నచ్చినాయి అని అనిపించింది అప్పుడు ఎందుకంటే ఆ మూవీ ఎంత ప్రభావితం చేసింది ఆర్జీవీని అనేది నాకు అప్పుడు తెలిసింది సరే విషయానికి వస్తే ఆ సీన్ ఎట్లా ఉంటుంది అనేది నేను నా కూతుర్ని చాలా గౌరవంగా పెంచాను ఆమెకు స్వేచ్ఛ ఇచ్చాను ఇచ్చిన స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని ఫ్యామిలీకి అగౌరవం తేకుండా ఎలా మెలగాలో కూడా నేర్పాను ఆమెకు బాయ్ ఫ్రెండ్ దొరికాడు అతనితో కలిసి తను సినిమాలకు వెళ్ళేది ఆలస్యంగా వచ్చేది రాత్రిపూట అయినా నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదు 2 నెలల క్రితం తనని లాంగ్ డ్రైవ్కి అని తీసుకెళ్ళాడు ఆ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఆమెకి విస్కీ తాగించాడు మరొకడు వచ్చాడు వాళ్ళిద్దరూ ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేశారు నా కూతురు ఎదురు తిరిగింది అప్పుడు వాళ్ళు ఆమెను పశువును బాధినట్టు బాధారు నేను హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆమె ముక్కు పగిలిపోయింది దవడ విరిగిపోయింది కుట్లు వేశారు ఏడిస్తే కండరాల నొప్పి వస్తుందని చెప్పి తను ఏడవలేకపోయింది కానీ ఓ తండ్రిగా నేను ఏడ్చాను ఇలా ఆపకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎదురుగొన్న ఉన్న వ్యక్తి అండ్ ఇక్కడ ఇటు యువతల వైపు ఉన్న వ్యక్తి ఏమో దాన్ని ఓపిగ్గా వింటున్నాడు నేను పోలీసులను ఆశ్రయించాను కానీ అవతల వాళ్ళు డబ్బు రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు వాళ్ళు కోర్టుకు వెళ్ళినట్టే వెళ్ళి బయటకు వచ్చేశారు నేను మాత్రం కోర్టు గదిలో బఫూన్లో నిలబడి చూస్తున్నాను వాళ్ళు నన్ను అసలు ఒక మనిషిలా కూడా చూడలేదు పైగా విజయ్ గర్వంతో ఒక నవ్వు నవ్వారు అప్పుడే నిర్ణయించుకున్నాను డాన్ క్లారియో దగ్గరికి వెళ్ళాలి అని చెప్పడం ఆపేసి ఎదురుగుండా ఉన్న డాన్ వంక చూశాడు పోలీసు న్యాయ వ్యవస్థ కూడా చేయని న్యాయాన్ని ధర్మాన్ని
ఒక క్రిమినల్ డాన్ చేస్తాడా? తన వాళ్లకి గాడ్ఫాదర్ అయిన ఆ 50 ఏళ్ల వ్యక్తి తన కూతురు జీవితం పాడు చేసిన దుర్మార్గులకి బుద్ధి చెప్పే శక్తి ఉందా అనే ఆలోచన లేదు. డాన్ దగ్గరకు వచ్చాం, ఖచ్చితంగా ఆయన తనకు న్యాయం చేస్తాడనే ధైర్యం అతని కళ్ళల్లో ఉంది. అది కూడా మెయిన్ ఆ రోజు ఎస్పెషల్లీ, ఎందుకంటే ఆయన కూతురు కోని పెళ్ళి ఇటాలియన్ ఆచారం ప్రకారం ఖచ్చితంగా ఈరోజు జరుగుతోంది కాబట్టి, అడిగిన వాళ్ళకి సహాయం చేస్తాడు కాబట్టి. ఆయన దగ్గరకు వస్తే ఏదైనా సరే నో అనకుండా ఆ అడిగిన కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని తీరుస్తాడన్న నమ్మకం. అందుకే ఆ దగ్గపడ్డ తండ్రి ఆ డాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అలాగే ఇంకొకళ్ళు తన కాబోయే అల్లుడికి అమెరికన్ పౌరసత్వం దొరకట్లేదని మొరపెట్టుకున్నాడు. ఇలా ఎవరి కోరికలు వాళ్ళు కోరుకోవడానికి జనం వస్తూనే ఉన్నారు. అండ్ వాళ్ళకి డోంట్ వరీ ఐఎమ్ దేర్ అన్నట్టుగా అభయహస్తం ఇస్తూనే ఉన్నాడు ఆ డాన్. అండ్ ఒక్కసారి ఆ డాన్ నేను చేస్తాను అన్నాడంటే ఆ పని పూర్తయిపోయినట్టే అని అందరికీ తెలుసు. ఇంతకీ ఆ డాన్ ఎవరంటే ఇటలీ నుంచి న్యూయార్క్లో స్థిరపడినటువంటి ఒక 5 మాఫియా కుటుంబాల్లో పవర్ఫుల్ లీడర్ విట్ కార్లో. మొత్తం ఇటలీ నుంచి వచ్చి న్యూయార్క్లో స్థిరపడిన 5 మాఫియా కుటుంబాలు ఉన్నాయి. అందులో ఈయనే పవర్ఫుల్, విట్ కార్లో ఆయన పేరు. ఆ కుటుంబాల పెద్దలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం కోసం ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా. కష్టాల్లో ఉన్నవాళ్ళు శరణు కోరితే రక్షణిస్తాడు, అలాగే తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు కూడా తీస్తుంటాడు. చీకటి సామ్రాజ్యాన్ని నియంత్రిస్తూ చట్టబద్ధంగా న్యాయం దక్కని అమెరికన్లకి కూడా కోరిన న్యాయం చేస్తూ గాడ్ ఫాదర్ అనే తన పేరు గౌరవం నిలబెట్టుకుంటుంటాడు. ఆ గాడ్ ఫాదర్కి 4 పిల్లలు. పెద్దవాడు సన్నీ, 2వ ఫ్రెడ్డి, 3వ అబ్బాయి మైఖల్, కూతురు కోని. సన్నీ పెళ్ళైపోయింది, ఫ్రెడ్డి తండ్రికి సహాయంగా ఉంటుంటాడు, మైఖేల్కి ఈ వ్యవహారాలు అసలు నచ్చనే నచ్చవు, తండ్రికి దూరంగా ఉంటాడు. చివరికి తండ్రి తర్వాత అతనే గాడ్ ఫాదర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు కారణమైన చాలా సంఘటనల సమాహారమే ఈ కథ. ఇక ఆ రోజు హాలీవుడ్ యాక్టర్ జానీ ఇంకొక సమస్యతోటి ఇంకోసారి గాడ్ ఫాదర్ దగ్గరకు వచ్చాడు. జానీ అంటే గాడ్ ఫాదర్కి ఎంత ఇష్టమైనా కానీ అతను తన పెళ్ళం పిల్లల్ని వదిలేసి మరి ఇంకొక పెళ్లి చేసుకోవడం అస్సలు నచ్చదు గాడ్ ఫాదర్కి. కుటుంబ వ్యవస్థ సాంప్రదాయం అంటే గాడ్ ఫాదర్కి ప్రాణం. గాడ్ ఫాదర్ తిడతాడనే 5 ఆయన దగ్గరికి రాలేదు, కానీ ఇన్నాళ్ళకి ఆయన కూతురు పెళ్ళికి వచ్చాడు. అంతేకాదు వస్తూ ఒక సమస్యను కూడా తీసుకొచ్చాడు. హాలీవుడ్ ప్రొడ్యూసర్ జాక్ అతనికి ఇవ్వాల్సిన వేషాన్ని ఇంకొక అతనికి ఇస్తున్నాడు. అసలే తనకు ఆఫర్స్ రావట్లేదు. ఇక ఇవి కూడా పోతే తనను అసలు ఎవరు గుర్తు కూడా పెట్టుకోరు, చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి, దాని గురించి మాట్లాడటానికి అని చెప్పి వచ్చాడు. పెళ్ళికి వచ్చాడు, బట్ ఇది కూడా ఒక పని. ఇక ఇలా ఎంతోమంది, మా వాడు ఇన్నాళ్ళ నుంచి యుఎస్లో ఉంటున్నాడు, ఇప్పటివరకు ఇంకా అసలు ఒక సిటిజన్షిప్ రాలేదు, దయచేసి దాని గురించి ఒకసారి ఆలోచించండి, ఒకసారి మీరు ఏమన్నా చెప్పగలరా ఒక మాట. మామూలుగా ఎవరైనా సరే వాళ్ళ మీద నమ్మకం ఉండి, గట్టి నమ్మకం ఉండి ఈ పని వీళ్ళకి చెప్తే అయిపోతుంది అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా నేను కొంచెం కష్టాల్లో ఉన్నాను, కొంచెం మీరే ఎలాగైనా సరే కాపాడాలి, కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటే, వాళ్ళు ఆబ్వియస్లీ దానికి తగ్గట్టు ఏదో ఒకటి చేసి వీళ్ళని ఆ సమస్య నుంచి బయటపడేస్తారు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా తల్లో తండ్రో ఇట్లాంటి వాళ్ళే అయి ఉంటారు. అంతకుమించి బయట వాళ్ళు ఎవరు అంత రిస్క్ తీసుకుని సాధారణంగా చెయ్యరు. తల్లిదండ్రులు మాత్రమే ఏ సమస్య వచ్చినా కూడాను దాన్ని ఎలాగైనా సరే సాల్వ్ చేద్దామన్న ఒక దృఢ సంకల్పంతో ఉంటారు. అలాంటి సంకల్పంతో ఉంటాడు కాబట్టే గాడ్ ఫాదర్ అన్నారు. గాడ్ ఫాదర్ అంటే ఏ సమస్య ఎదురైనా ఎదురొడ్డి నిలబడేటటువంటి ఒక మంచి వ్యక్తిత్వం గల మనిషి ఆర్ నాయకుడు ఆర్ ఏదన్నా చెప్పచ్చు ఇలా. అది సో ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి చెప్తాను కదా ఈ చిన్న విరామం తర్వాత. Thank you.
పులుసు నా ఇంట్లో, చేపల కూర దాని ఇంట్లో, పచ్చ పులుసు నా ఇంట్లో, చేపల కూర దాని ఇంట్లో, నానా రుచులు వాడు ఓరుతుంటాడా, ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒడియాన రామ ఉండలేను, ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒడియాన రామ ఉండలేను. నా మాట ఓకారం, దాని మాట బంగారం, నా మాట ఓకారం, దాని మాట బంగారం, నా సమితి మాటలేమో గిరి దాటాడా, ఒక్కదాన్ని ఒక్కదాన్ని కుల సంత మామ ఉండలేను, ఒక్కదాన్ని ఒక్కదాన్ని కుల సంత మామ ఉండలేను.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో గాడ్ ఫాదర్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరే, అందరూ అన్ని రకాలుగాను ఒక మనిషికి ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు ఆయన దగ్గరికి వచ్చి సొల్యూషన్ కావాలి అని అడుగుతున్నారు. అలాగే ఒక యాక్టర్, హాలీవుడ్ యాక్టర్ కూడా వచ్చాడు, ఆ ప్రొడ్యూసర్ నాకు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు, వేరే అతనికి ఇస్తున్నాడు, కొంచెం అతనికి చెప్పి నాకు ఒక ఛాన్స్ ఇప్పించమని చెప్పు అని. ఇంకేం చేయాలి, గాడ్ ఫాదర్ అతనికి ధైర్యం చెప్పి పంపేశాడు. అయితే మరి ఆ ప్రొడ్యూసర్ని లొంగదీసుకోవడం కోసం అని చెప్పి తన మనుషులని అక్కడికి పంపిస్తాడు. కానీ ప్రొడ్యూసర్ జాక్ చాలా మొండివాడు, నువ్వెవరైతే నాకేంటి, డోంట్ కేర్ అన్నట్టు ఉంటాడు. ఈ విషయం తెలిసిన డాన్ అతన్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఆ నిర్మాత చాలా ముద్దుగా పెంచుకుంటున్నటువంటి గుర్రాన్ని చంపి నిద్రపోతున్న జాక్ కాళ్ళ దగ్గర దాన్ని తలబెట్టిస్తాడు. తెల్లారి నిద్రలేచి నెత్తుటి ముద్దగా ఉన్న తన ప్రాణం లాంటి గుర్రం చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. గాడ్ ఫాదర్ ఎంతటి ప్రమాదకరమైన మనిషి అనేది అర్థం చేసుకుని జాన్కి వేషమిస్తాడు. గాడ్ ఫాదర్ జీవితంలో ఇలాంటివన్నీ చాలా రెగ్యులర్ యాక్టివిటీస్. 24 సినిమాలో సూర్య చెప్పినట్టు ఒక వాచ్ మెకానిక్ని నాకు ఇవన్నీ చాలా మామూలు విషయం, సాధారణ విషయాలు అన్నట్టు చెప్తాడు. సో ఇలాంటి ఒక గాడ్ ఫాదర్కి కూడా కుటుంబంలో కష్టాలు మొదలవుతాయి. ఆ 5 కుటుంబాల్లో ఒకళ్ళకి డ్రగ్స్ వ్యాపారం చేసి సంపాదించాలని బుద్ధి పుడుతుంది. అందుకు గాడ్ ఫాదర్ సాయం కోరి వస్తారు. గాడ్ ఫాదర్ రిజెక్ట్ చేస్తాడు.
ఆయన మద్దతు లేకుండా వాళ్ళు ఏమీ చేయలేము అని అర్థం చేసుకుని ఆయన్ని లేపేయాలని స్కెచ్ చేస్తారు. అయితే లక్కీగా ఆయన సేవ్ అవుతాడు. దాంతో ఎలాగైనా సరే గాడ్ ఫాదర్ ఆధిపత్యం తగ్గించడం కోసం అని చెప్పి ఆయన అల్లుడిని పావుగా ఉపయోగించుకుంటుంది ప్రత్యర్థి వర్గం. ఎప్పుడైనా సరే కుటుంబాన్ని చీల్చితే ఆ డివైడ్ అండ్ రూల్ టైప్ అన్నమాట. కుటుంబం అంతా ఒకటిగా కలిసి ఉందనుకోండి, ఎవ్వరూ ఏం చేయలేరు. అదే గనక ఒక అల్లుడో కొడుకో ఎవరో ఒకళ్ళని అలా ఎవరికి వాళ్ళకి వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు పెడితే గనక చాలా ఈజీ అవుతుంది వాళ్ళని దెబ్బతీయడం. ఇదే ఒక ఫార్ములాను ఉపయోగించి గాడ్ ఫాదర్ అల్లుడిని పావుగా ఉపయోగిస్తారు. తనను పూర్తిగా ఆ కుటుంబంలో కలుపుకోవడం లేదు అనే బాధ అల్లుడికి ఉంటుంది. అతడి అల్లుడికి ఎంతసేపు ఈ గాడ్ ఫాదరు నేనేదో గొప్ప అది ఇది అనుకుంటాడు, కానీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఎంతసేపు వాళ్ళ వాళ్ళే తప్ప నన్ను అసలు ఒక మనిషిగా, అంటే వాళ్ళ కుటుంబంలో మనిషిగా గుర్తించట్లేదు అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకే ఒక ప్లాన్ ప్రకారం తన భార్య కోరిని హింసిస్తూ ఆవిడ ద్వారా తన పెద్దన్నయ్య సన్నీని ఒంటరిగా పిలిపించి దారిలో గ్యాంగ్స్టర్లతో చంపిస్తాడు. పెద్ద కొడుకు మరణంతో గాడ్ ఫాదర్ చాలా కుంగిపోతాడు. ఇక అతడి రెండో కొడుకు ఫ్రెడ్డీ వీటికి దూరంగా చిన్న హోటల్ నడుపుకోవడానికి వెళ్తాడు. ఇక ఆ కుటుంబంలో మిగిలింది మైఖేల్. అతను కూడా కొంతకాలంగా పోలీస్ గొడవలతో ఎక్కడో అజ్ఞాతవాసంలో ఉన్నాడు. అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాడు. కానీ ప్రత్యర్థులు కారులో బాంబు పెట్టి అతడి భార్యను చంపేస్తారు. దాంతో మైఖేల్ జీవిత దృక్పథము, విలువలు అన్నీ మారిపోతాయి. తన తండ్రి అనుసరించేటటువంటి డాన్ మార్గమే కరెక్టు అని స్ఫురిస్తుంది. దాంతో మైఖేల్ కూడా తుపాకీ పట్టుకుంటాడు. గాడ్ ఫాదర్ తన బిజినెస్, తన డీలింగ్స్, తన సర్కిల్ అవన్నీ కూడాను మైఖేల్కి అప్పగించి మనవడు మనవరాళ్లతో నిశ్చింతగా ఉంటాడు. కానీ తండ్రిలా సమర్థుడు కాలేకపోతున్నాడు మైఖేల్. ఈలోగా అతని తండ్రి గుండెపోటుతో చనిపోతాడు. కానీ చచ్చిపోయినా కూడా అతడి వారసత్వం ఇంకా చనిపోదు కదా, సో దాంతో వారసత్వంగా మైఖేల్ గాడ్ ఫాదర్ అవుతాడు. అయితే అది కొంతమందికి అంత డైజెస్ట్ చేసుకునేలాగా అనిపించదు, ఇష్టం ఉండదు. దాంతో తన వాళ్ళని సేవ్ చేసుకుంటూ శత్రువులను చంపేయడమే తన కర్తవ్యంగా భావిస్తాడు మైఖేల్. ఫస్ట్ తన అన్నని చంపినటువంటి చెల్లెలు భర్తను చంపేస్తాడు. ఇక వరుసగా తన కుటుంబ ప్రత్యర్థులందరినీ చంపే పని అర్జెంటుగా ఇదొక హిట్ లిస్ట్ లాగా పెట్టుకుని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చంపుకుంటూ పోయి ఒక తిరుగులేని గాడ్ ఫాదర్గా అవతరిస్తాడు. నేర సంబంధాలు కుటుంబ అనుబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది చెప్తుంది ఈ సినిమా. ఇది న్యూయార్క్ క్రైమ్ వరల్డ్కి సంబంధించిన ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆ ప్రపంచంలోని వ్యక్తులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ బంధాలు, అనుబంధాలు, ఆధిపత్య పోరులు ఇవన్నీ కూడాను ఈ కథని అలా ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్టైనర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మేబీ చూస్తే మనకి ఇది అంతకుముందు చాలా సినిమాల్లో చూసిందే అని అనిపించవచ్చు. కానీ ఒకవేళ గనక ఈ మన తెలుగులో కానీ హిందీలో కానీ ఇట్లాంటి సినిమాలు ఏవి చూడకుండా గనక డైరెక్ట్గా ఫస్ట్ ఇది చూసుంటే అసలు ఒక మామూలు థ్రిల్ కాదు, అసలు అది ఒక టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆఫ్కోర్స్ ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసిన తర్వాత, రీమేకులు చూసేసిన తర్వాత ఇప్పుడు గాడ్ ఫాదర్ చూస్తే ఏముందిలే అనిపిస్తుంది. కానీ 1972లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ 14th March 1972 అప్పుడు రిలీజ్ అయిన ఈ మూవీ మటుకు అప్పట్లో పెను సంచలనం. మరి అసలు చాలా హిట్ సినిమాలు ఏంటంటే తొందరగా మనకి అర్థం, ఇప్పుడు హ్యారీ పాటర్ సినిమాలు సిరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా జేకే రౌలింగ్ రాసినటువంటి హ్యారీ పాటర్ సిరీస్ నుంచి తీసుకున్నవే, కాకపోతే కొంచెం సినిమాటిక్ లిబర్టీ యాడ్ చేశారు అది అని చెప్తూ ఉంటారు కదా. ఇది మరి ఇంత హిట్ సినిమా కదా, దీనికి కూడా ఏమైనా నావెల్ ఉందా, లేదు ఇది డైరెక్ట్గా మూవీ అయినా, ఇలాంటి విషయాలన్నీ కూడాను మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం బట్ ఈ చిన్న విరామం తర్వాత.
హాయ్, దిస్ ఇస్ సుమన్, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చ వెన్నెల, చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ ఆధిపత్య పోరు, బంధాలు అనుబంధాలు, అండ్ మాఫియా ప్రపంచము, ఆ ప్రపంచంలోని వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రవర్తనలు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. ఆల్మోస్ట్ ఈ సినిమా కాలంలో కనపడినటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఆ కాలంలో వ్యక్తులవే. అప్పటి అమెరికా, ఇటలీలలో వేళ్ళునుకుపోయినటువంటి నేర సామ్రాజ్యాలు, ఆర్ నేర ప్రవృత్తి గల ఏవైతే ఒక సిచ్యువేషన్స్ ఉంటాయో వాటి ఆ ముఠాలు, వాటికి చెందినటువంటి వ్యక్తులు జీవితాలను తీసుకుని ఇటలీ సంతతికి చెందిన అమెరికన్ రచయిత జర్నలిస్ట్ మారియో ఫ్యూజో 1969లో గాడ్ ఫాదర్ టైటిల్తో నవల రాశారు. ఆ నవల ఆధారంగానే పారమౌంట్ పిక్చర్స్ సంస్థ తీసిన ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపాలా దర్శకత్వాన్ని వహించారు. అయితే ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు మార్లన్ బ్రాండో నటిస్తే, దీనికి కొనసాగింపుగా ద గాడ్ ఫాదర్ 2 అని 1974లో వచ్చింది, ద గాడ్ ఫాదర్ 3 అని 1990లో వచ్చింది, అవి కూడా సక్సెస్ అయినాయి. అయితే బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దెర్ ఈజ్ ఎ క్రైమ్ అంటే ప్రతి ఒక భారీ సంపద వెనక ఓ నేరం ఉంటుంది అనేదే ద గాడ్ ఫాదర్ నవల్లో ఫస్ట్ లైన్. అది ఎంతవరకు నిజమో కానీ సక్సెస్ అయిన ప్రతి మాఫియా సినిమా వెనుక మాత్రం ఖచ్చితంగా ఈ గాడ్ ఫాదర్ సినిమా ఉండడం అనేది నిజమే. ప్రపంచ సినీ చరిత్రలో ఒక గొప్ప సినిమాగా పేరు పొందిన ఈ సినిమా ఎన్నో భాషల్లో వచ్చిన ఎన్నో మాఫియా కథలకి ప్రేరణ. కమల్ హాసన్ నటించిన నాయకుడు, క్షత్రియపుత్రుడు, రామ్ గోపాల్ వర్మ సర్కార్, గాయం, అసలు ఇంకా ఒకటేంట్లే, చాలా సినిమాలు గాడ్ ఫాదర్నే బేస్ చేసుకుని వచ్చినాయి. 3 ఆస్కార్ అవార్డ్స్తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు గెలుచుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ సృష్టించింది. 65 లక్షల డాలర్లతో దాన్ని, అంటే దాని ప్రొడక్షన్ కాస్ట్ అయితే ఏకంగా 28 కోట్ల 60 లక్షల డాలర్ల వసూళ్లు కురిపించిందంటే ఈ సినిమా అసలు ఇంకా ఎంత సూపర్ డూపర్ హిట్ అనేది మీరు ఆలోచించుకోండి. అది ఏంటి, 1972లో వచ్చిన ఒక మూవీ, అప్పట్లో ఇప్పుడున్నంత ఇప్పటికి అప్పటికి బాగా ఖచ్చితంగా కరెన్సీ తేడా ఉంటుంది కదా. అయితే ఆ నవలా రచయిత ఏంటంటే తన తల్లిని దృష్టిలో పెట్టుకుని ఈ గాడ్ ఫాదర్ పాత్రను సృష్టించింది అని అంటారు. మారియో ఫ్యూజో సృష్టించారు అని అంటారు. అయితే నవల రచయిత మారియో ఫ్యూజో అనేది ఏంటంటే తన తల్లిని దృష్టిలో పెట్టుకుని ఈ నవలలో గాడ్ ఫాదర్ పాత్రని క్రియేట్ చేశారంట. తన 12వ ఏట తండ్రి వీళ్ళని వదిలి వెళ్ళిపోయారని, అప్పటి నుంచే తన తల్లే ఒక ఐరన్ లేడీగా నిలబడి కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిందని, వాళ్ళుండే మురికివాడలో నివాసితుల ప్రభావం వాళ్ళ మీద పడకుండా కాపాడిందని, అదే గాడ్ ఫాదర్ పాత్రగా రూపొందించారని చెప్పారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా కూల్గా ఆలోచిస్తూ పరిష్కారం చేసేటటువంటి ఆవిడ, కుటుంబ గౌరవమే ప్రధానంగా భావించే ఆవిడ చర్యలు అండ్ ఒక పర్సనల్ డిగ్నిటీకి, తర్వాత ఒక ఇండివిజువాలిటీకి ప్రత్యేకగా ఉన్నటువంటి ఆవిడ, ఇవన్నీ కూడాను ఆ గాడ్ ఫాదర్ వ్యక్తిత్వంగా రూపొందించాలి అని అనుకున్నారట. అండ్ నావెల్లో డాన్ డైలాగ్స్ రాసేటప్పుడు తన తల్లి వాయిస్ చెవిలో వినపడేదని, దాన్నే రాసేవాడని, అంతలా తన తల్లి ప్రభావం ఆ పాత్ర మీద ఉన్నదని అంటారు ఆయన. ఇక స్టానిస్లేవ్స్కి యాక్టింగ్ సిస్టమ్ ప్రభావంతో మెథడ్ యాక్టింగ్కి కేర్ ఆఫ్గా నిలిచినటువంటి మార్లిన్ బ్రాండో గాడ్ ఫాదర్ పాత్రలో తన విలక్షణ నటనతోటి ప్రపంచ ప్రేక్షకులందరినీ ఒకసారి మంత్రముగ్ధుల్ని చేశారంటే అది అతిశయోక్తి కాదు. బ్రాండోకి ద గాడ్ ఫాదర్ ఒక మైలురాయి. ఈ సినిమాలో మార్లిన్ బ్రాండో మాట్లాడే విధానం నిజ జీవితంలో గ్యాంగ్స్టర్ అయిన ఫ్రాంక్ క్యాస్ట్ ఇది. దానికోసం ఆ వాయిస్ విని దాన్నే అనుకరించారు. అలాగే మైఖేల్గా చేసినటువంటి ఆల్ పాచినోకి ఈ సినిమాతో విపరీతమైనటువంటి ఖ్యాతి వచ్చేసింది. ఈ సినిమా తర్వాత డాన్ అనే పదం విపరీతమైన పాపులర్ అయిపోయింది. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా డాన్ అనే పదానికి అర్థం క్రైమ్ లార్డ్ అని కాదు. ఇటలీలో డాన్ అనే పదానికి అసలు అర్థం గౌరవనీయుడైనటువంటి మామయ్య అని. అలాగే గాడ్ ఫాదర్ అంటే పరిణితి, ముందుచూపు, తెలివితేటలు కల ఒక నాయకుడు అని అర్థం. అండ్ వీటన్నిటికీ సిసలైన రూపంగా ఉన్నటువంటి గాడ్ ఫాదర్ సినిమా, అందుకే చరిత్రలో అలా నిలిచిపోయే విధంగా తీశారు. ఇక ఈ మూవీని మన ఇండియన్ సినిమాలకి గనక మనం చూసుకుంటే ఎన్ని సినిమాలు వచ్చినాయనే విషయం మీద, ఆతంక్ హీ ఆతంక్ అని రజనీకాంత్ వీళ్ళందరూ యాక్ట్ చేసింది ఒకటి ఉంది, జూహీ చావ్లా అనుకుంటానులో, అలాగా ఆ మూవీ ఉంది. ఆ తర్వాత ఏమో జుల్మ్కి హుకుమత్ అని ఒకటి ఏదో వచ్చింది, అది అలాంటిది. సర్కార్లో సిరీస్ మొత్తం అనుకోండి. తర్వాత ధర్మాత్మ, ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది. ఆ తర్వాత సర్కార్ 3, సర్కార్ రాజు, సర్కార్ ఇందాక చెప్పుకున్నట్టే గాయం. ఎందుకు మొన్న మధ్య మణిరత్నం సినిమా ఒకటి వచ్చింది, అదేంటది, ముగ్గురు ఉంటారు విజయ్ సేతుపతి, వీళ్ళందరూ కూడా ఉంటారు. దాంట్లో కూడా మీకు గమనిస్తే కొంచెం గాడ్ ఫాదర్ ఛాయలు చక్కగా కనపడతాయి. అంటే ఒక డాను, ఆ తర్వాత ఒకడేమో ఇష్టం లేకపోవడము, ఇట్లాంటి వాటికన్నిటికీ దూరంగా ఉండాలనుకోవడము, ఎవరికి వాళ్ళు ఆధిపత్య పోరు, అన్నదమ్ముల్లో ఆధిపత్య పోరుకు సంబంధించి ఇవన్నీ కూడాను దాన్ని ప్రేరితంగా తీసుకున్నట్టే అనిపిస్తుంది. అండ్ ఇంకా కమల్ హాసన్ యాక్ట్ చేసిన నాయకుడు క్షత్రియ పుత్రుడు ఇవన్నీ అయితే అవుట్ రైట్గా గాడ్ ఫాదర్ సినిమాని అలా దింపేసినట్టు అనిపిస్తుంది. సో ఎంతమంది ఎన్ని రకాలుగా గాడ్ ఫాదర్ సినిమాని కాపీ చేసినా కూడా ఇంకా స్టిల్ లేదు, అర్రే ఈ సీన్ మిస్ అయ్యాం, ఈ యాంగిల్ మిస్ అయ్యాం, ఈ కెమెరా వర్క్ మిస్ అయ్యాం, అది ఏంటంటే 24 క్రాఫ్ట్స్లోనూ ఒక మూవీని ఎలా తీయచ్చు అనేదానికి డిక్షనరీ లాంటిదని ఇందా చెప్పుకున్నాం కదా. సో ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని గనక కరెక్ట్గా విశ్లేషిస్తే ఇంకా ఎన్ని గాడ్ ఫాదర్ సినిమాకి కాపీలు వస్తాయా అనేది నాకైతే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సత్యలో కూడా అలాంటిదే. ఎన్ని సినిమాలు అసలు ఆర్జీవీ తీసినవే కనీసం ఒక 10-12 ఉంటాయి, కొంచెం ఆ ఛాయలతో తీసినవి. ఇది కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఇన్స్పిరేషన్గా దాన్ని తీసుకుని వాళ్ళ మూవీస్లో అట్లాంటి కొన్ని సీన్స్ని ఇన్కార్పొరేట్ చేశారనేది ఆలోచిస్తే అసలు మతిపోతుంది, ఇన్ని సినిమాలు ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. సో అప్పటి 1972లో ఇది రిలీజ్ అయితే, ఇప్పుడు మొన్న వచ్చిన నవాబ్ సినిమా వరకు మణిరత్నం కూడా దీని ఛాయల్ని కొంచెం తీసుకుని ఇలాగ ఒకడికేమో అసలు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం లేకుండా వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఫోర్స్ఫుల్గా తండ్రి చచ్చిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ దాంట్లో ఆధిపత్య పోరు, ఇవన్నీ చూసుకుంటే
ఎక్కడో చోట మనం ఏ సినిమా చూసినారా ఇది గాడ్ ఫాదర్ సినిమాలాగే ఉందిగా అని అనిపించక మానదు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎవరైనా మీరు చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా చూసారనుకోండి, ఇవన్నీ స్లైడ్ షోలాగా వెళ్ళి ఇది ఆల్రెడీ చూసిందే కదా అనిపిస్తుంది. బట్ 1972లో ఇలాంటి ఒక మూవీ తీసి 65 లక్షల డాలర్లతోటి తీసినటువంటి మూవీ 2,65 కోట్ల వచ్చిందంటే, అంత రెవెన్యూ వచ్చిందంటేనే అర్థమవుతుంది అది ఎంత సూపర్ డూపర్ హిట్ అని. కాబట్టి ఇలాంటివి తీసేటప్పుడు సాధారణంగా అవి మాస్టర్ పీస్లు అనుకొని అంటారు, కొన్ని ముట్టుకోకూడదు అసలు ఆ తర్వాత అని చెప్పి, కానీ అది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు ఇదిగో ఇలాంటివే, అదేంటి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ఖచ్చితంగా ఒక లేడీ హ్యాండ్ ఉంటుందంట కదా, అట్లాగా మాఫియా సినిమాల అన్నిటి సక్సెస్ వెనకాల ఖచ్చితంగా ఈ గాడ్ ఫాదర్ చెయ్యి ఉన్నది అని మనం ఘంటాపథంగా చెప్పచ్చు. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. రేపంటే సోమవారం ఎటు మనం కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుంటాంగా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఆర్జే వెన్నెల విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ వీకెండ్ అండ్ సైనింగ్ ఆఫ్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం. నవంబర్ 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
మా కోదండ రాముణ్ణి గుండెల్లో దాచిన వస్తున్నవే బండ ముత్తారమా,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. మధ్యన దేవుని బండ మేమంతా జారేది జారుడు బండ,
మేమంతా జారేది జారుడు బండ,
కట్ట కింద ఊడల మర్రి చెట్టు ఉయ్యాల లూగేది ఒళ్ళు మరిసేటట్టు,
ఉయ్యాల లూగేది ఒళ్ళు మరిసేటట్టు,
మత్తడి గుళ్ళల్లా మునిగి తేలేది,
మత్తడి గుళ్ళల్లా మునిగి తేలేది,
పెద్ద తూము కాడ ఈత కొట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. దొరగారి గడి గోడ ఎక్కి దునికేది, దూరా చాంపన్లన్నీ దొంగిలించేది,
దూరా చాంపన్లన్నీ దొంగిలించేది,
రేగు వండ్లకు పోయి రాళ్ళ తగుడితే బక్కరామ కచ్చి బూతులు దిట్టేది,
బక్కరామ కచ్చి బూతులు దిట్టేది,
ఈత పండ్లకేమో అందరం పోయేది,
ఈత పండ్లకేమో అందరం పోయేది,
తాటి పండ్లను చేసి తవ్వంతా ఆడేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే. ನಾಲೇ ನನ್ನ ಗಂಡ ತಲ್ಲಿ. కట్టకు కోతి కొమ్మ ఆడేది, తేనె పట్టును తీసి పిండి తాగేది,
తేనె పట్టును తీసి పిండి తాగేది,
జాజిరి పాటలు జోరుగా వాడేది, జాము రాత్రి దాకా మేము ఆడేది,
జాము రాత్రి దాకా మేము ఆడేది,
కోసమ్మ గుడి కాడ పొర్లు దండం పెట్టి,
కోసమ్మ గుడి కాడ పొర్లు దండం పెట్టి,
కోన మండిన బువ్వ మొక్కి తినేది.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. ఏడాదికోసారి వచ్చేది జాతర, ఎక్కడున్నా గాని వస్తాను ముందరా,
ఎక్కడున్నా గాని వస్తాను ముందరా,
ఎడ్ల బండ్లనేమో గుడిసిట్టి దింపేది, గోవింద నామాలు మేమంతా వాడేది,
గోవింద నామాలు మేమంతా వాడేది,
శ్రీరామచంద్రుణ్ణి కొలిసి మొక్కేది,
శ్రీరామచంద్రుణ్ణి కొలిసి మొక్కేది,
ప్రేమానురాగాలు పంచి పెట్టేది.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. పండుకు అసైదులాని అలై బలై తీసి అలుముకునేది,
అలై బలై తీసి అలుముకునేది,
శివరాత్రి నాడు శివ శివ అనుకుంట రాజన్న గుడి కాడ రాత్రంతా ఉండేది,
రాజన్న గుడి కాడ రాత్రంతా ఉండేది,
సైకిళ్లతోని పరుగులు పెట్టేది,
సైకిళ్లతోని పరుగులు పెట్టేది,
ఇసుకతోని బొమ్మ ఇండ్లు కట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. రాక కాలం వెళ్ళిపోతే కప్పతల్లాటలు కలిసి ఆడేది,
కప్పతల్లాటలు కలిసి ఆడేది,
పాటకు వానమ్మ పరవశించి పోయి నేల తల్లిని ఒళ్ళంతా దడిపేది,
నేల తల్లిని ఒళ్ళంతా దడిపేది,
మా అమ్మ లచ్చమ్మ బెల్లంబు వండేది, పదివీలాడుకుంటా అందరికి పెట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. వెనకాల అడ్డ పెట్టేది, బొడ్డు మల్లే కింద పైసలాడేది,
బొడ్డు మల్లే కింద పైసలాడేది,
పటేన్ల పొలములో పరిగేకు పోయేది, కోమట్ల ఇంటికి పరుగులు పెట్టేది,
కోమట్ల ఇంటికి పరుగులు పెట్టేది,
కాశగడ్డితోని బీడీలు తాగేది,
కాశగడ్డితోని బీడీలు తాగేది,
నాకి ఎంగిలంటూ ఆశ పెట్టేది.
పాట నేర్పిన పల్లె నీ కుందనాలే నన్నుంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కుందనాలే నన్నుంద తల్లి.
పాట నేర్పిన పల్లె నీ కుందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కుందనాలే నన్నుగన్న తల్లి. రామాయణం మేము రాత్రంతా చూసేది, సీత కష్టాలకు కన్నీళ్లు తీసేది.
సీత కష్టాలకు కన్నీళ్లు తీసేది.
మా తాత మాకేమో నీతులు చెప్పేది, సీత బాయి కాడ ముచ్చట్లు పెట్టేది.
సీత బాయి కాడ ముచ్చట్లు పెట్టేది.
చెరువు నిండుకొని మత్తడి దురుకంగా,
నిండుకొని మత్తడి దురుకంగా,
ఉత్తారమంతా మురిసిపోయేది.
పాట నేర్పిన పల్లె నీ కుందనాలే నన్నుంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కుందనాలే నన్నుంద తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి. లక్కలంతా బతుకమ్మ నాడు కొత్త సీరలతో కొరువు తీరేది,
కొత్త సీరలతో కొరువు తీరేది.
అసుకుం బుసుకుం అందరనేది, సత్తు ముద్దాలన్నీ పంచుకునేది,
సత్తు ముద్దాలన్నీ పంచుకునేది.
దసరా పండుగ నాడు దండ కట్టుకొని,
దసరా పండుగ నాడు దండ కట్టుకొని,
జమ్మి వంచుకొని అరుముకునేది.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుంద తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి. బడికి సెలవులు వచ్చినాయంటే వాడకట్టంతా ఆడుకునేది,
వాడకట్టంతా ఆడుకునేది.
మోదుగు చెట్లల్లా మేమంతా తిరిగేది, బంగారు పురుగుల దొరకబట్టేది,
బంగారు పురుగుల దొరకబట్టేది.
కాలువ నీళ్లకు కట్టలేసేది,
కాలువ నీళ్లకు కట్టలేసేది.
మెల్లంగా చేపల దొరకబట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుంద తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి. అందాల నిడిసి బతకబోయినా, అందాల పల్లెను విడిచిపోయినా,
అందాల పల్లెను విడిచిపోయినా,
తనువుల ప్రాణం ఉన్నంత వరకు నీ జ్ఞాపకాలే నా పల్లె తల్లి,
నీ జ్ఞాపకాలే నా పల్లె తల్లి.
పొద్దు పొడుపునై వస్తానమ్మా,
పొద్దు పొడుపునై వస్తానమ్మా,
నీ పొత్తిళ్ళల్లో నిదరోతానమ్మా.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుంద తల్లి.
కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన,
కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన,
గుర్తుకొస్తున్నవే బండ ముత్తారమా.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుంద తల్లి.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ.